गुरुर् विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्री गुरवे नमः। आनन्दैक रस प्रसार विलसन् मन्दस्मिताश्रम कृपापाणीनं निजभक्तमानस नवाम् पूजात भानुदयम् कालज्ञान विदग्रणिम् शिवकरम् काली समम् सद्गुरुम् ब्रह्मज्ञानमयम् नमामि हनुमत्काली प्रसादाह्वयम्। यदविद्याविलासेन भूतभौतिकसृष्टयः तम् नौमि परमात्मानम् सच्चिदानन्दविग्रहम्। खानिलग्न्यधरित्र्यन्तम् स्रक्फणिवोद्गतम् यतः ध्वान्तश्चिदे नमस्तस्मै हरये बुद्धिसाक्षिणे। प्रज्ञानांशु प्रदानैः स्थिरचर निकर व्यापिभिर्व्याप्य लोकान् भुक्त्वा सर्वान् विशेषान् स्वपिति मधुरभुं मायया भोजयन्नो माया संख्या तुरीयम् परम् अमृतमजम् ब्रह्म यत्तन्नतोऽस्मि। वाच्यकारम् वररुचिम् भाष्यकारम् पतञ्जलिम् पाणिनिम् सूत्रकारम् च प्रणतोऽस्मि मुनित्रयम्। श्री सदाशिव समारंभां व्यास शंकर मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशेषुभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञान घनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। సర్వాధిష్టాన స్వరూపులైన సద్గురుదేవులు పాదపద్మములు నమస్కరిస్తూ ప్రేమమయి కరుణామయి ఆనందమయి అయిన మాతాజీ వారి చరణ కమలములకు ప్రణమిల్లుతూ ఈ శుభావసరంలో సత్రములో ఉపవిష్టులైన పెద్దలందరికీ పాదాభివందనం జరుపుకుంటూ మనం అప్పుడే 5వ రోజులోకి వచ్చేసాం. మాతాజీ గారు మనకి ఎంతో ఆదరణతోటి మీరందరూ రోజు ఒక గంట సేపైనా శంకర విజయం గురించి కొద్దిగా విచారణ జరపండి, దాని గురించి వివరణగా విచారించండి అని మనకి సెలవు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మనం ప్రతిరోజు మనం 5:30 నుంచి 6:30 సాయంత్రం విచారణ సద్గురుదేవుల యొక్క అనుగ్రహంతో మాతాజీ వారి పూర్ణ ఆశీస్సులతోటి మనం విచారణ జరుపుకుంటూ వస్తున్నాం. శంకర విజయంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే చండాలుడు గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏమిటని. అప్పుడు మనం దాని గురించి వివరంగా చెప్పుకునే వచ్చాం ఇంతవరకు. అప్పుడు శ్రీ శంకర భగవత్పాదాచార్యులు వారు, నాకు ఇటువంటి వారైతే గురుతుల్యులు, నేను ఇంతవరకు భ్రమలో ఉన్నాను, ఎవరో అటువంటి వారు గురువులు, ఇటువంటి వారు గురువులు, శుద్ధ బ్రాహ్మణుడైతేనే గురువు, పంచముడైతే గురువు కానేరడు అని ఒక భ్రాంతిలో ఉన్నట్లుగా వారికి, శంకర భగవత్పాదాచార్యుల వారికి ఇటువంటి భ్రాంతి ఏంటంటే లేదు. కానీ మనకి ఉత్తరోత్తర రాబోయే ఇంతకాలంగా మనందరికీ వారు బోధించటం వల్ల తెలిసింది. అటువంటి సన్నివేశాన్ని వారు సృష్టించి మనకి బోధ చేశారు అన్నమాట. ఆ బోధలో మనీషా పంచకము అని ఒక మహత్తరమైన ప్రకరణ గ్రంథము, అంటే ఒక విషయాన్ని గురించి తీసుకుని ఒక అంశాన్ని గురించి వివరించేది ఏదైతే ఉన్నదో దాన్ని ప్రకరణ గ్రంథము అన్నారు. అన్ని అంశముల గురించి ఏం చెప్పదు. ఈవెన్ బ్రహ్మసూత్రం కూడా పూర్ణ స్థితిగా శాస్త్రం కానేది, అది కూడా ప్రకరణ గ్రంథంలోకి వస్తుంది. అంటే ఒక బ్రహ్మ సత్యం అనేది ఆ విషయాన్ని తీసుకుని జగత్ ఈ జగత్ అంతా మిథ్య అనే ఒక విషయాన్ని తీసుకుని వారు బ్రహ్మసూత్రం 555 సూత్రములు ఏవైతే ఉన్నావో వాటన్నిటినీ వారు వివరించడం, ఎవరు వ్యాస భగవానుడు వివరించడం జరిగింది. బ్రహ్మసూత్రం రచించింది వ్యాస భగవానుడు, కానీ ఆ సూత్ర చిన్నగా ఉంటుంది అది. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే ఏమర్థమైందండి మనకి? దానికి భాష్యం రాయటం అని శంకర భగవత్పాదాచార్యులు వారు భాష్యం రచించటం వల్లనే ఇలా జరిగింది. అటువంటి ఆ భాష్యం వేరే అందరూ రచించినప్పటికీ కూడా అద్వైత రీతిలో ఎవరైతే శంకర భగవత్పాదాచార్యులు వారు రచించారో దానిని ఇప్పుడు సర్వత్ర అన్ని దేశాల్లో కూడా ప్రాముఖ్యంగా ఉన్నది. అటువంటి దానిలో అలాగా ఈ మనీషా పంచకం అనేది కూడా ఒక ప్రకరణ గ్రంథం. గురువు అంటే ఇటువంటి వారు అంతవరకే చెప్తుంది, ఇంకా వేరే విషయాలను చెప్పకమాట. కాబట్టి అటువంటి ప్రకరణ గ్రంథం అనేక అది పంచకములు అనేకములుగా వారు రచించారు. అందులో మనీషా పంచకం అనేది అత్యంత ప్రాచుర్యంలో ఉన్నటువంటిది. అది లేకుండా ఎటువంటి ఆశ్రమమే లేదు. అసలు ఎక్కడ ఆశ్రమం అంటే అది ఉండాల్సిందే, మనీషా పంచకం ఉండాల్సిందే. కాబట్టి అటువంటి దానిని మనం శ్రీ మాతాజీ వారి యొక్క అనుగ్రహంతో మళ్ళీ మనకి చక్కటి అవకాశం ఇచ్చారన్నమాట. కొద్దిసేపు కూర్చుంది, ఎందుకంటే శంకర జయంతి అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మనం మర్చిపోతాం అన్ని. మరుపు సహజం మానవుడికి. కాబట్టి అటువంటి దానిని మళ్ళీ స్మరణ చేసుకుంటూ మనం నిన్నటి రోజున మనీషా పంచకంలో మొదటి శ్లోకం ఏదైతే ఉన్నదో దానిని మనం పూర్తి చేసుకున్నాం స్వామివారి అనుగ్రహంతో. ఈ రోజున నుంచి రెండవ శ్లోకం ఏదైతే ఉన్నదో, రెండవ కారికం ఏదైతే ఉన్నదో దానిని మళ్ళీ చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బ్రహ్మైవాహమిదం యవచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం సర్వం చైతద విద్యయా త్రిగుణయా శేషం మయా కల్పితం ఇత్తం యస్య దృఢామతి సుపతరే పరినిర్మలే చండాలోస్తు సదుద్విజోస్తు గురు విచ్చేషా మనీషా మమ. అందరం కలిసి చదువుదామండి.
మిదం సకచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం సర్వం చైతద విద్యయా త్రిగుణయా శేషం మయా కల్పితం ఇద్దం యస్య దృఢామతి సుఖతరే నిచ్చే పరే నిర్మలే చండాలోస్తు సదుద్విజోస్తు గురు ఇచ్చేషా మనీషా మమ.
చెప్పిందన్నా మనం గ్రహించగలిగి ఉండాలి దాని యొక్క గూఢార్థం ఏమిటి అయిన తర్వాత స్థూలార్థం స్థూలంగా ఏం చెప్పారో అదైనా తెలియాలి కదండి. అది కంఠస్థం అయితేనే గాని హృదయస్థం అవదు. హృదయస్థం అయితేనే గాని నిర్వికల్ప సమాధి స్థితి రాదు, నిధిధ్యాసనం రాదు. కాబట్టి మనం అది ఏదైనా ఎక్కడైనా ఇది ఒక్కటే కాదు. ఏది ఏవే ఏది గురువులు మనకు ప్రసాదించినప్పటికీ కూడా దాన్ని మనం బాగా ముందర అట్లీస్ట్ కంఠస్థం నాకు కంఠంలో ఉంది చాలు, దానికి నన్ను తీసుకెళ్తే మళ్ళీ మళ్ళీ అనుకుంటా ఉంటాను. కంఠంలో ఉన్నా అట్లీస్ట్ కంఠంలో ఉన్నా ఫోన్లో ఉన్నా ఎక్కడైనా నెట్ లో ఉంటుంది కదా, అంతర్జాలంలో ఉంటుంది కదా, గబుక్ కూర్చుని అంతర్జాలంలో చూసుకోవచ్చు. అది ఇంకా చూడటం కూడా అవసరం, ఇంకా కంఠస్థం అయితే. ఒకసారి ఇలాగ మన ఎవరు పెద్దలతో అందరూ ట్రైన్ లో వెళ్తూ ఉంటే సడన్ గా అందరూ చదువుతున్నాం, కాబట్టి ఆగిపోయిందన్నమాట. ఆగిపోతే అప్పుడు మళ్ళీ చదువు అనేవారు గురు శ్రీ గురుదేవులు. మళ్ళీ చదువుతా ఉంటే మళ్ళీ అందుకునేవారు, వచ్చేసేది కరెక్ట్ గా. అది అలా చదవటం మనకి అలవాటు చేసుకోవాలండి, బాగా రావాలి. మళ్ళీ ఒకసారి అందరం కలిసి చదువుదామండి.
వాహమిదం సగచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం సర్వం చైద అవిజ్యయా త్రిగుణయా శేషం మయా కల్పితం ఇద్దం యస్య ధృడౌ మతి సుఖతరే నిచే పరే నిర్మలే చండాలోస్తు సతుద్విజోస్తు గురు ఇచ్చేష మనీషా మమ.
అలా మనం కంఠస్థం అయ్యేందుకు చదువుకొని ఉండాలండి. అంటే కంఠస్థం అవ్వాలనే దృష్టితో చదవకూడదు. చదువుకుంటూ ఉంటే మనకు తెలియకుండానే ఒక రోజు నాకు కంఠస్థం అవుతుందండి. మనకి తెలియకుండానే అది ధీస్థం అవుతుంది, బుద్ధిస్థం అవుతుంది, మన తెలియకుండానే నిధిధ్యాసనం అవుతుంది. బాబుజీ మహారాజ్ ఏం చెప్పారు అంటే గోల్డెన్ వర్డ్స్ మనం మళ్ళీ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ ఏది గర్భిణీ ధరించిన తల్లికి నాకు తొమ్మిది నెలలు నిండాలి అని చూస్తుందండి? చూడదు. తెలియకుండానే అయిపోతుంది తొమ్మిది నెలలు అయిన తర్వాత నాకు నేను శిశువును ప్రసవించాలని ఆలోచిస్తారా? ప్రసవిస్తారు. నువ్వు వద్దన్నే అవుతుంది అది. సో మనకు కావాల్సింది మనం నిత్యం దాన్ని పఠించడం. నువ్వు వద్దన్నా అది కంఠస్థం అవుతుంది, హృదయస్థం అవుతుంది, నిధిధ్యాసనం అవుతుంది. కాబట్టి దాన్ని మనం రోజు ఎప్పుడు అనుకుంటూ ఉంటాయి. ఎట్లీస్ట్ అంతగా అనుకున్నా రోజుకు ఒక్కసారి అయినా, ఎట్లీ పడుకునే ముందు ఒకసారి 5 శ్లోకములు చదువుకుంటే కొద్దిగా చిన్నగా స్లోగా చదువుతా ఒక్కొక్క అర్థాన్ని అనుభవంతో చదువుతూ ఉండాలి. అప్పుడు అది తాత్పర్య జ్ఞానం అవుతుంది. తాత్పర్య జ్ఞానం అయితేనే కానీ నిధిధ్యాసనం రాదు నీకు. అటువంటిది అది నేను అనే తాత్పర్యం రావాలి. అది నేను అని చెప్పేస్తున్నాం అందరం. బ్రహ్మైవాహం అని చెప్పేస్తున్నాం. మన ఈ శ్లోకంలోనే చదువుకున్నాం కదండి, బ్రహ్మైవాహం అని చెప్పేసుకుంటున్నాం. కానీ అది మళ్ళీ మళ్ళీ అంటూ ఉంటేనే కానీ మనకి అది హృదయస్థం అవదు, అనుభవంలోకి రాదు. తాత్పర్య జ్ఞానం మనకు కలగదు. కాబట్టి అటువంటి తాత్పర్య జ్ఞానం కలగటానికి ఏం చేయాలి అంటే విచారణ చేయాలి. విచారణ ఒక్కొక్క విచారణ అంటే ఒక 10 మంది ఇలా కూర్చుని విచారణ చేయాలని ఏం కాదు. మనం ఒక్కరు ఉన్నా కూడా విచారణ చేయొచ్చు ఆ విషయాన్ని గురించి. కాబట్టి అది మొట్టమొదటి శ్లోకంలో ఏమని చెప్పారు, ముఖ్యమైన పదం ఏమిటంటే శైవాహం, అది నేను అని చెప్పారండి. ఏవైతే దానికి గుణములు ఏమిటాయని చెప్పారు. జాగ్రత్త స్వప్న సుషుప్తి ఏ సంవిత అయితే ఉండదో ఇలాగ దాని గురించి విశేషణాలు అన్ని చెప్పారు. సత్య జ్ఞానం అంటే ఏమిటి, ఎలా ఉంటుందో అది. ఆ సత్య జ్ఞానము, ఆ సంవిత్, ఆ ప్రజ్ఞానము నేను అనేది మొదటి శ్లోకం. శైవాహం అది బాగా తెలుసుకుంటాను. అప్పుడు నెమ్మది నెమ్మదిగా ఈ అవచ్ఛేదములు ఏవైతే ఉన్నావో అవన్నీ తొలగిపోతాయి. నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను ఈ నామము, ఈ పంచకోశములు, పంచ ప్రాణములు నేను కాదు, ఈ జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు నేను కాదు, శైవాహం నేనది అనే జ్ఞానం. ఏమిటది సంవిత్, ఆ సత్య జ్ఞానము, బ్రహ్మ యొక్క స్వరూప లక్షణములు, సచ్చిత్ ఆనందము, ఆ సత్ జ్ఞానం ఏమైతే ఉన్నదో అది నేను అని. ఇప్పుడు 2వ శ్లోకంలో చెప్తున్నారండి మళ్ళీ అది అహం నేను అంటే మనం చాలా నేను అని చెప్తున్నాం. నేను వెళ్తున్నా, నేను వస్తున్నాను, నేను అని ప్రతి మనం వ్యవహారంలో చెప్తున్నాం. ఆ నేను ఎవరు, ఆ ఎవరినైతే మనం ఉద్దేశించి నేను అనుకుంటున్నావో ఆ నేను నేను కాదు అని చెప్పడానికి మాట. 2వ కార్యక్రమంలో మనకి ఏం చెప్తున్నారు, బ్రహ్మైవాహం ఇదం జగశ్చ సకలం చిన్మాత్ర విస్తారితం. అని. అది మనకి కొద్దిగా కొద్దిగా అర్థమవుతుంది. బ్రహ్మైవాహం, బ్రహ్మ అంటే ఎవరు అని తెలుసుకోవాలి పనులు. బ్రహ్మ అంటే ఎవరు, రామ బ్రహ్మం గారంటే ఎవరు అంటే మనకి ఇలా వచ్చేస్తుంది వారి యొక్క ఆకారం. రామ బ్రహ్మం గారు, రామకృష్ణ గారు ఎవరు అక్కడ ఉన్నారు, శారద అక్కయ్య గారు అక్కడ ఉన్నారు, అది కుర్చీ ఖాళీగా వదిలేశారు, అస్వస్థతగా ఉన్నారు, ఎండలు కదండి రాలేకపోతున్నారు. కాబట్టి అలాగా గీత అంటే ఎవరు అది, అలాగే బ్రహ్మ అంటే ఎవరు మనకి తెలిసింది ఏమిటి, హౌ డు వి నో ఎనీ పర్సన్, అసలు వాళ్ళ యొక్క ఆ పర్సనాలిటీ గురించి మనం ఎలా తెలుసుకుంటాం అంటే, మనకి తెలిసింది ఏంటంటే ఆయనకు తల ఉంటుంది, ఒక కంఠం ఉంటుంది, ఒక హృదయం ఉంటుంది, కాళ్ళు ఉంటుంది, అంతే కదండి, అంతకన్నా ఎక్కువ తెలుసా? వి జస్ట్ ఇమాజిన్ వాట్ ఎవర్ వి నో ఇట్. ఫేస్ ఎలాగైనా ఉండదు, కొద్దిగా అందరి ఫేస్లు తేడాగా ఉన్నాయి కదండి, అందరి ఆకారాలు తేడాగా ఉన్నాయి కదా, తేడాగా ఉన్నాయి కానీ ఏమున్నాయి, ఒక తల అని, కంఠం అని, హృదయం అని, ఉదరం అని, తర్వాత కాళ్ళు ఇవే కదా, మరి తలకి పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, ఇంతే కదా మనకి తెలిసింది. అలాగా మనం ఇప్పుడు ఎవరు ఏమీ తెలియని వాడికి, లైక్ జర్మన్ అండ్ ఫ్రెంచ్ పీపుల్, వి ఆస్క్ హూ ఈజ్ బ్రహ్మన్ అని అడిగితే ఓన్లీ థింక్ ఇన్ దిస్ వే, ఆయన కూడా కళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, ఏదో ఉంటే సమ్ ఫిగర్ ఇస్ దేర్, సమ్ ఆకారం ఇస్ దేర్, అది బ్రహ్మ అంటాడు ఆయన. బికాజ్ ఆయనకి అసలు తెలియదు కాబట్టి, విషయం తెలియదు కాబట్టి. కాబట్టి అటువంటిది అది స్వరూప జ్ఞానం అన్నారు. ఆ బ్రహ్మ యొక్క రూపం ఇటువంటిది కాదు, మనకి తెలిసిన జ్ఞానం కాదు. మనకి ఈ జగత్ ప్రపంచంలో ఉన్నటువంటి మనకి తెలివితో వచ్చింది హూ ఈజ్ హీ అంటే, జనరల్గా మన ప్రైమ్ మినిస్టర్ గారిని ఎవరినో చదువుతాం, లేకపోతే అమెరికన్ ట్రంప్ గారిని ఎవరినో తెచ్చుకుంటాం ఇక్కడ, ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడు. కానీ ఎవరు బ్రహ్మ అంటే, ఎవరు బ్రహ్మ అంటే, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, జీవో బ్రహ్మైవ నాపర, అద్వైతం గురించి, తత్వాన్ని గురించి ఒక వాక్యంలోనే చెప్పాలి, దాని మాట్లాడుతుందా ఒక వాక్యంలోనే చెప్పాలి అంటే మనం ఏంది అప్పుడు ఇంకా మరి పెద్దగా అంటే కొన్ని గంటలు కూడా చెప్పుకోవచ్చు మనం. కానీ ఈ మన ఏమంటాం, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య జీవో బ్రహ్మైవ నాపర, ఒక్క వాక్యంలో మొత్తం అంతా చెప్పేశారండి. అటువంటిది బ్రహ్మ, అటువంటిది బ్రహ్మైవాహం, నేను బ్రహ్మ ఏవ నేను. బాగా తెలియాలి ఈ పదం. నేను నేను బ్రహ్మను అని చెప్పలేదండి, బ్రహ్మ ఏవ నేను బ్రహ్మనే అని చెప్పారు. అక్కడ సంశయాత్మకమైన జ్ఞానం లేదు, నేను బ్రహ్మను, నేను బ్రహ్మను ఓకే అయి ఉంటుంది అని సంశయం లేదు. మనం ఆ పదం పలికినప్పుడు అంత దృఢంగా పలకాలి మనం, బ్రహ్మైవాహం, బ్రహ్మ ఏవ, బ్రహ్మ ఏవ అహం, అది మూడు పదములు, బ్రహ్మ ఏవ అహం, బ్రహ్మ ఏ బ్రహ్మై, వృద్ధి సంధి వచ్చింది అక్కడ, బ్రహ్మై అహం, అక్కడ అహం కూడా విశ్లేషణ వస్తుంది అక్కడ, సకల పదవి కలుగుతాం, పలికి పలికినట్టుగా ఉంటాం. అటువంటిది అది సంధి యొక్క ప్రభావం. కాబట్టి అటువంటిది ఆ మూడు పదములు మనం చెప్పాలి, అంతేగాని నేను నేను బ్రహ్మను అని చెప్పలేదు వారు అని అనుకోలేదు అని. అటువంటి వారు కాదు, నువ్వు బ్రహ్మను, నేను బ్రహ్మ, నేను బ్రహ్మను అనుకుంటా ఉంటే అటువంటి జ్ఞానం కాదు అది. బ్రహ్మైవ అంటే సంశయాత్మకమైన జ్ఞానం లేదు అక్కడ, సంశయం అనేది లేదు, డౌట్ అనేది లేదు, అవునా కాదా, అవునా కాదా, ఏమో అయి ఉంటానేమో, ఏమో కాదు, నేను కాదేమో అని సంశయాత్మక జ్ఞానం లేదండి ఆ పదంలో. బ్రహ్మైవాహం అటువంటిది, అటువంటి బ్రహ్మస్వరూపం నేను అని, బ్రహ్మ ఏ నేను, దానిలో అర్థం బాగా తెలుసుకోవాలి. ఎందుకంటే చివరిలో బ్రహ్మైవ నా బ్రహ్మవిత్ అంటారు,
వారు ఇలా తెలుసుకున్నవాడు ఎవరైతే చివరి శ్లోకంలో వస్తుంది ఇది, ఎవరైతే ఇలా తెలుసుకుని వెళ్తున్నారో వారు బ్రహ్మ ఏవ నా బ్రహ్మవితు, బ్రహ్మను తెలుసుకున్నవాడు కాదు. బ్రహ్మను నేను బ్రహ్మను తెలుసుకున్నవాడును అంటే ద్వైతాపత్తి వచ్చేసింది, అంటే ద్వైతం వచ్చేసింది అక్కడ. ఈ అద్వైతానికి హాని కలిగింది, అద్వైతానికి బాధ కలిగింది. కొత్తివే అద్వైతం కొత్తివేయబడేది, బాధ అనే పదాన్ని మనం అక్కడ తెలుసుకోవాలి. అటువంటిది అంటే నేను బ్రహ్మ విత్ బ్రహ్మను తెలుసుకున్నవాడిని కాదు, నేను బ్రహ్మనే తెలుసుకున్నవాడంటే తెలుసుకున్నవాడు ఒకడు ఉన్నాడు, బ్రహ్మ ఇంకొక ఉన్నాడు, ఇద్దరున్నారు. ఆ ఇద్దరు ఉంటే రావటానికి అలా కాకుండా ఉండటానికి వారు చివరి శ్లోకంలో చెప్తున్నారు బ్రహ్మైవ నేను బ్రహ్మనే నా బ్రహ్మవిత్, నేను బ్రహ్మను తెలుసుకున్నవాడిని కాదు. ఎందుకంటే అద్వైత హాని వస్తుంది అక్కడ, అందువలన ఆ హాని రాకుండా చెప్పకుండా ఉంది. అది బ్రహ్మైవాహం జగత్య సకలం చిన్మాత్ర విస్తారితం. ఈ నేనెవరిని, నేను బ్రహ్మ, నేను బ్రహ్మని. ఈ ప్రపంచంలో ఈ జగత్తులో ఎన్నో రకాలుగా ఉన్నది, మరి అదంతా ఏమిటి? అది ఎంత చిత్ మాత్ర విస్తారితం, చిత్ శక్తి చేతనే ఉన్నది, అది బ్రహ్మయే ఉన్నది అక్కడ. కాబట్టి అటువంటి బ్రహ్మ నీవు అని చెప్తూ ఉన్నది ఏది? ఇది మూడు రకములుగా ఉన్నది. ఇది బ్రహ్మ నువ్వే, నువ్వు నేను బ్రహ్మనే అని చెప్పుకోవడం, బ్రహ్మత్వమసి నువ్వు బ్రహ్మవి, త్వం బ్రహ్మాసి నువ్వు బ్రహ్మవి అని చెప్పుకోవటంలో మూడు రకములైన వాదములు పండి శంకర భగవత్పాదాచార్యులు వారు ఈ చెప్పటంలో వీరు చెప్పటంలో అన్ని వాదములను చెప్పుకుంటూ వచ్చారు. కానీ తర్వాత వారి శిష్యులు అనేకులు ఒక్కొక్క వాదాన్ని వారు గట్టిగా పట్టుకుని ఆ వాదాన్ని గురించి చెప్పడం అంటే వేరే రెండో వాదాన్ని తూష్ణీభావంతో చూడటం కాదు. ఆ భావం అది ఏమన్నారు? అవచ్ఛేద వాదము అన్నారు. ఒకటి ఏమిటది? బ్రహ్మ విషయం గురించి వచ్చేప్పటికీ అవచ్ఛేద వాదము, అంటే బ్రహ్మ అని చెప్పుకున్నారు కదా, ఆ బ్రహ్మ విషయం మనం తెలుసుకోవాలి. బ్రహ్మ అంటే ఎవరు? అటువంటి వాచస్పతి మిశ్ర తీర్థులు వారు ఈ అవచ్ఛేద వాదము అన్నారు. రెండు దానిలో నెమ్మదిగా వద్దాం, బ్రహ్మ గురించి తెలుసుకోవాల్సిందే. బ్రహ్మ అని జానేసుకుంటే సరిపోదు. అసలు బ్రహ్మ అంటే ఎవరో తెలియాలి, బ్రహ్మ నేను ఎలా అయ్యానో తెలియాలి, అప్పుడు కానీ అహం అహం బ్రహ్మ అహం అంటే దేర్ ఇస్ సమ్ మీనింగ్ ఇన్ ఇట్. అంత ఉచ్చారణలో నేను అంత జ్ఞానంతో నేను ఉచ్చరిస్తున్నాను, అంతేగాని ఇది వాచా జ్ఞానం కాదు. బ్రహ్మ వివాహం అనుకున్నంత మాత్రం నేను బ్రహ్మను అయిపోను. దాన్ని నువ్వు బ్రహ్మని ఎలా అయ్యావు అని వాచస్పతి మిశ్రా తీర్థులు వారు అవచ్ఛేద వాదము అన్నారు. వాదము అంటే వినిపించడం ఇంకొకరితోటి ఇది కాదు ఇలాగా నేను చెప్పిన విధంగా అని, అది దాని వాదం అన్నారు. తర్వాత పద్మపాదాచార్యులు వారు ప్రతిబింబ వాదము అన్నారు. బ్రహ్మను గురించి చెప్తూ మనం చెప్పాలి కదా, తెలుసుకోవాలి కదా. ఎందుకు బ్రహ్మ ఈజ్ నాట్ దేవదత్త విషయం లాంటి వాడు కాదు. దేవదత్తుడు, విష్ణుదత్తుడు, కృష్ణదత్తుడు అందరు మనకు తెలిసిందే. వాళ్ళు మనలాగానే ఉన్నారు. దేవదత్తుడు ఎలా ఉంటాయండి? ఇందుకు చెప్పుకున్నట్టుగానే ఉంటాడు. శరీర ఈ ఆత్మ ఉన్నాడు దేవదత్తు, ఇలాంటి శరీరం ఉంటాడు. అలాంటి వాడు కాదు కదా, మరి విషయాన్ని తెలుసుకోవాలి అని తెలుసుకోవడానికి ప్రతిబింబవాదము అన్నారు పద్మపాదాచార్యులు వారు. బ్రహ్మను గురించి చెప్తూ ఆయన ప్రతిబింబవాదాన్ని ప్రతిపాదించారు, చెప్పుకుంటూ వచ్చారన్నమాట బ్రహ్మ అంటే ఇలా ఉంటారు అని. మూడవ వారు సురేశ్వరాచార్యులు వారు ఆభాసవాదము అన్నారు. బ్రహ్మ ఆభాసవాదము, ఇది ఒక్కొక్క దాని గురించి మనం
తెలుసుకోవడం, కొద్దిగా తెలుసుకోవడానికి, కొద్దిగానే తెలుసుకోవాలి. బ్రహ్మైవాహం బ్రహ్మ, నేను బ్రహ్మనే నేను బ్రహ్మని అనుకోవడంతో సరిపోదు. దాని గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అటువంటి అవచ్ఛేదవాదము, అవచ్ఛేదము అంటే ఏమిటి ముందు తెలుసుకోవాలి. మనకి అవచ్ఛేదం అంటే వాదం అంటే ఏదో తెలిసింది. ఇద్దరు మాట్లాడు, నేను బ్రహ్మం గారు మాట్లాడుకున్నానండి, ఆయన ఇది అన్నారు, నేను అది అన్నాను, అది కాదండి, ఇది కాదండి అని, అది అది వాదము చెప్పుకోవడం సింపుల్ గా వాదము. అది ఏమన్నారు, అవచ్ఛేదవాదం అన్నారు. అవచ్ఛేదం అంటే ఏమిటి, అవచ్ఛేదం అంటే కొట్టివేయటం, తర్వాత సెపరేట్ చేయటం, రెండు రెండుగా విధివిధిగా చేయటం, ఏవైతే ఉన్నదో లిమిట్ చేయటం. మనం అవచ్ఛిన్నం అని మనం మాట్లాడుకున్నాం కూడా, అవచ్ఛిన్నం అని అటువంటిది, ఆ చిన్న చిన్న అదే లిమిట్ చేయబడటం ఏదైతే ఉన్నదో అది అవచ్ఛేదం అన్నారు. ఈ ఉపాధికి గతమైన ఈ జీవుడు తాను ఆ ఉపాధికి లిమిట్ అయిపోతున్నాడు. లిమిట్ అయిపోయి నేను నేను అనుకుంటున్నాడు. లిమిట్ అయిపోయి నేను నేను అనుకున్నాడా, అక్కడ నా జాతి ఇది, నా గోత్రం ఇది, నా పేరిది, నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, నేను అమెరికా దేశస్తుని, నేను ఇండియా దేశస్తుని, ఇలాగా అనేక విధములు ఈ ఒక్క ఉపాధి చేతనే అనేక విధములుగా తాను తను ఫలానా 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 అని అనుకుంటున్నాడు. కానీ ఈ అవచ్ఛేదవాదం అంటే కాబట్టి అది అవచ్ఛేదవాదము. బ్రహ్మని గురించి తెలుసుకుందామండి. అక్కడ మొదటి శ్లోకంలో మనం సహ అనే పదాన్ని గురించి విశ్లేషించాం. సహ అది ఏ నేను అని చెప్పాడు మొదటి శ్లోకం. సైవాహం అది ఏ నేను అని వారు చెప్పారు. అలా దాని అది అది అంటే ఏమిటి అనేది వెళ్ళి అక్కడి నుంచి మొదటి మహావాక్యమైన ప్రజ్ఞానం బ్రహ్మ దాని గురించి వారు వివరించారు. అటువంటి జ్ఞానం కలిగిన వారు ఎవరైతే వారు చండాలుడైనప్పటికీ కూడా, సత్ ద్విజుడు అయినప్పుడు కూడా. చండాలుడు అంటే ఎవరో మనం చాలా వివరంగా చెప్పుకున్నాం, ద్విజుడు అంటే ఏమిటో కూడా చాలా వివరంగా చెప్పుకున్నాం. కాబట్టి అటువంటి వారు ఎవరైనా సరే నాకు నా గురువులు, నాకు గురువు అని నేను భావిస్తాను. వారు ఉపదేశం ఇచ్చే అర్హులు వారు అని. అలాగే ఇక్కడ ఇక్కడ ఏమి చెప్తున్నారు, రెండవ శ్లోకంలో బ్రహ్మైవాహం ఈ నేను నేను బ్రహ్మనే. అవచ్ఛేదవాదం అంటే వాచస్పతి మిశ్రా వారికి ఏం చెప్పబడింది, ఏదైతే బ్రహ్మని ఆయనకి అనవచ్ఛిన్నుడు అంటారు. బ్రహ్మ అంటే అనవచ్ఛిన్నుడు అంటే లిమిట్ లేని వాడు, లిమిట్ చుట్టుబడి ఉన్నటువంటి వాడు కాదు, ఒక స్థానానికి ఉన్నటువంటి వాడు కాదు. ఎక్కడ ఇంకా వారికి ఈ అవరోధం అంటూ ఏమీ లేదు. అది అనవచ్ఛిన్నము. బ్రహ్మ ఎవరు, అనవచ్ఛిన్నుడు. కాబట్టి అటువంటిది దీనిని అవచ్ఛిన్నవాదం అన్నారు. అంటే దాన్ని లిమిట్ చేసి మనం ఏమంటున్నాం, అందరూ ఏది పూర్వ మీమాంసకులు, తర్వాత నైయాయికులు, వైశేషికులు, చారువాకులు, బౌద్ధులు, జైనులు, వీరందరూ ఏమంటున్నారు, ఇక ఉపాధిని తీసుకొచ్చి ఆ ఉపాధికి నువ్వు లిమిట్ అయిపోయావు, బ్రహ్మ ఉపాధికి లిమిట్ అయిపోయాడు. ఆ ఉపాధినే చూస్తున్నారు, ఉపాధికి ప్రాముఖ్యత ఇచ్చి, ఈ శరీరానికి ప్రాముఖ్యత ఇచ్చి, ఈ శరీరానికి అసలు చైతన్య స్వరూపం ఏదైతే ఉన్నదో దానిని మరిచిపోతున్నారు. అది కాదనుకుంటున్నాం, అసలు ఉన్నదేది ఆ చైతన్య స్వరూపం. అందులో మనకేం డౌట్ లేదండి. ఇప్పుడు ఈ క్షణంలోనే ఈ చైతన్యం ఇచ్చి ఇక్కడి నుంచి తప్పుకుంది అనుకోండి, అన్ని ఉన్నాయి, చైతన్యం ఒక్కటే లేదు. దాన్ని ఏమన్నారు, ప్రేత అన్నారు. అన్ని ఉన్నాయండి, కన్ను చూసే కన్ను ఉంది, వినే చెవులు ఉన్నాయి, ఈ స్పర్శ జ్ఞానం ఇచ్చే చర్మం ఉంది, రసన ఇంద్రియం ఉంది, ఘ్రాణేంద్రియం ఉంది, అన్ని ఉన్నాయి.
ఈ పంచకర్మేంద్రియాలు కూడా ఉన్నాయి, నా కాళ్ళు ఉన్నాయి, కానీ ఎక్కడికి కదలవు ఒక్క క్షణంలోనే. ఎందువల్ల? ఆ చైతన్యం మరుగైనప్పుడు అది దాని అంటే అయాం చైతన్యం అనే జ్ఞానాన్ని మనం మర్చిపోతున్నాం. నేను ఆ చైతన్య స్వరూపుణ్ణి, నేను ఈ శరీర స్వరూపుణ్ణి కాదు, ఈ పంచప్రాణములతో కూడుకున్న వాడిని కాదు, పంచ కోశములతో కోశములు కలిగిన వాడు నేను కాదు. ఆ ఉపాధికి చైతన్యం ఇస్తున్న ఏదైతే ఉన్నదో బ్రహ్మస్వరూపము అది నేను అని చెప్పేది ఏదైతే ఉన్నదో దానిని ఏమన్నారు? అవచ్ఛేదవాదము అన్నారు. మీరు పెద్ద గ్రంథములనే రచించారు వీరు. అవచ్ఛేదవాదము మానవ విశ్లేషణ చేయడం జరిగింది వాటిల్లో. అలాగా అవచ్ఛేదమైంది. ఎలా నువ్వు ఎంత మూర్ఖుడువై నేను నువ్వు కాని దాన్ని నేను 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 అనుకుంటున్నాడు మానవుడు జీవుడు కాబట్టి అటువంటి దానిని అవచ్ఛేదం అన్నావు. ప్రతిబింబవాదము అనేది వీరు పద్మపాదాచార్యుల వారు శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క ప్రథమ శిష్యుడు పద్మపాదాచార్యుల వారు. పద్మపాదాచార్యుల వారు సాక్షాత్తు నారాయణ స్వరూపము పరమేశ్వరుడు. ఏది శంకర భగవత్పాదాచార్యుల వారు లాగా నేను కూడా రావాలి. నేను అక్కడ కూర్చుంటే ఎలాగా? నా విష్ణు లోకంలో నేనెలా కూర్చోగలను? స్వామి వెళ్ళిపోయి అవతార స్పృశులే జన్మిస్తూ ఉంటే అని చెప్పి వారు వచ్చేసారన్నమాట. వారి యొక్క అవతారమే సదానందుడు అన్నారు. తర్వాత వారు పూర్వాశ్రమంలో పేరు. తర్వాత వారు పద్మపాదాచార్యుల వారు. దాని విషయాలు మళ్ళీ మనకి వస్తాయి, మనం చెప్పుకుంటా ఉన్నాం కొన్ని. ఎలాగైతే ఒక రోజున ఆ గురుదేవులు గంగా అవతల ఉండి సదానంద అని పిలుస్తారన్నమాట. అది సంబోధన విభక్తి అంటారు దాన్ని. విభక్తుల్లో ప్రథమా విభక్తి ద్వితీయ విభక్తి మన వాళ్ళు సంస్కృతం చదువుకుంటున్నారు. అందులో ఈ విభక్తి సంబోధన విభక్తి అంటే అరే అన్నట్టుగా సంబోధిస్తున్నారు అన్నమాట. దానిని అంటూ ఉంటే వారు నా గురుదేవులు సదానందుడు నా గురుదేవులు నన్ను పిలుస్తున్నారు, నేను ఎలా వెళ్ళాలి, ఏమిటి, నేను పర్వం తెచ్చుకోవాలా, షిప్పును తెచ్చుకోవాలా, హెలికాప్టర్లో వెళ్ళానా, లేకపోతే ప్లేన్లో వెళ్ళానా అనే చింతన చేయలేదు. అటు గంగానది మించి నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. నా ప్రభు ఎక్కడ ఇది ఏది నదిలో మునిగిపోతారు, నేను రక్షించాలి అని చెప్పి లక్ష్మీదేవి పద్మపాదములతోటి పద్మములతోటి వారిని ఎక్కడ అడిగేస్తే అక్కడ ఆవిడ స్ఫురించేది మాట. నుంచి వారు సునాయాసంగా వారికి ఏమిటండి జగత్తునే దాటిన వారు, ఈ సర్వ ప్రపంచాన్ని దాటిన వారికి అది దాటడం ఎంత, నదిని దాటడం ఎంతండి? నథింగ్ అసలు. అలా అందువలన వారికి నామధేయం జరిగింది మాట పద్మపాదాచార్యులు వారు అని. వారు ఏమని చెప్పారు? ప్రతిబింబవాదము అన్నారు. బ్రహ్మ మనం బ్రహ్మైవాహం అని రెండో స్తోత్రంలో కొద్దిగా విచారణ జరుపుకుంటున్నాం. ప్రతిబింబవాదము అని అన్నారు. బ్రహ్మ అంటే ఎవరు? బ్రహ్మ అంటే బింబము ప్రతిబింబము. ఆకాశములో బింబస్వరూపములో ఉన్న సూర్యుడు ప్రతిబింబం. ఇప్పుడు ఇక్కడ నదిలో గంగానదిలో ఈ భాగీరథి నదిలో ప్రతిబింబముగా కనిపిస్తున్నారు. అది సత్యమా అసత్యమా? సత్యము. అలాగే అంటే ఉపాధి లక్షణములు అక్కడ ఉన్నాయి. ఉపాధి లక్షణములు మళ్ళీ దాని గురించి మళ్ళీ వేరేగా ఇంకా డీప్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది కాదు మనకి ఇంతవరకు మనం ఇప్పుడు అక్కడ బ్రహ్మ అంటే ఎవరు అంటే ఆ ప్రతిబింబ స్వరూపము కలిగిన వాడు ఎవరైతే ఉన్నారో వారు కూడా బ్రహ్మయే. ఇప్పుడు మనకి కూర్చున్న వాళ్ళందరూ బ్రహ్మలే. నువ్వెవరు? నువ్వు జీవుడు కాదు, నామదేయముతో పిలువబడే జీవుడు కాదు, నువ్వు బ్రహ్మస్వరూపుడివే. అలాగే అలాగైతే ఈ గతములో ఉన్న కుండలో ఉన్న నీళ్లలో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. అన్ని చోట్ల ఎక్కడైతే ప్రకాశం ఉండదో అక్కడ రిఫ్లెక్షన్ ఉంటుందో అక్కడ ప్రకాశం. ఎలాగైతే బింబస్వరూపుడైన సూర్యుడు
ఈ నదిలో నీటిలో ప్రతిబింబము రూపముగా కనిపిస్తున్నాడు, అది బింబవాదము, ప్రతిబింబవాదము. అలా ఇంకొక ఉదాహరణ బాగా అర్థమవుతానికి, ప్రతిబింబవాదం అంటే ఏంటంటే మనం ముఖం, ముఖం ఉంది, అక్కడ దర్పణం ఉంది, అంటే మిర్రర్, మిర్రర్ ఉంది. ఇది ఇది బింబము, అది ప్రతిబింబము. ముఖస్థమైనది, ముఖములో ఉన్నది, ముఖస్థమైనది ఏదైతే ఉన్నదో అది బింబము. దర్పణస్థమైనది ఏదైతే ఉన్నదో అది దర్పణము. ఇవన్నీ సంస్కృత పదములు. ఇవన్నీ దర్పణస్థమైనది అంటే దర్పణంలో ఉన్నది, స్థ అనేది దర్పణములో ఉన్నది అనేది ముఖము. ఈ రెండింటి ముఖాలకైనా తేడా ఉందండి? ఏం తేడా లేదు. కానీ దర్పణం యొక్క ఉపాధి లక్షణం వలన ఆ బింబానికైనా తేడా కలగవచ్చు, కానీ బింబంలో ఏం తేడా లేదు. ఆ ఉపాధి లక్షణం కొన్ని యాంగిల్స్ లో ఉన్నదనుకోండి, ఆ సూర్యుడు పెద్దగా కనిపిస్తాడు, చిన్నగా కనిపిస్తాడు, వంకర టింకర్లుగా కనిపిస్తాడు, ఇలాగ ఎలాగైనా ఉండొచ్చు. అది ఉపాధి లక్షణం కాదు, ఉపాధి లక్షణము నువ్వు కానే కాదు, ఉపాధిని నువ్వు కానే కాదు. అంటే ఉపాధి అంటే సమీపములో ధీ అంటే పెట్టబడింది ఏదైతే ఉన్నదో అది, అది చైతన్యములకు సమీపములో పెట్టబడినది కాబట్టి దీన్ని ఉపాధి అన్నారు. ఉప అంటే దగ్గరగా, నికటము, నికటముగా అని. అటువంటిది వారు అది బింబ ప్రతిబింబవాదము అన్నారు. ఉన్న ఒక్క వస్తువుని, బ్రహ్మ అనే వస్తువుని అనేక విధములుగా మనకి అర్థమవటానికి ఎవరెవరి విషయాన్ని ఎవరికి ఏది బాగా అర్థమైతే వాళ్ళని అది తీసుకోవచ్చు. అది బ్రహ్మ, అది అహం, అహం అది నేను, ఆ బ్రహ్మ ఏవ అహం, ఆ బ్రహ్మనే నేను అనేది. అది అహం అంటే ఏమిటి? అహం అంటే ఏమనుకున్నాం మనం, నేను, నేను సుబ్బారావు, నేను నారాయణ రావు అని ఏదైతే ఉన్నదో అది అహం, అది నేను కాదు అని చెప్పటండు. ఏదైతే నేను పార్వతి అని అనుకుంటున్నానో అది నేను కాదు. నేనెవరిని? అహం ఆ బ్రహ్మ, ఆ బ్రహ్మ యొక్క లక్షణములు నేను. బ్రహ్మకి ఏమైతే లక్షణములు ఉన్నావో, ఎలాగైతే పంచదార తీపి లక్షణం అయితే ఉన్నదో, అలాగే బ్రహ్మ యొక్క లక్షణము సచ్చిత్ ఆనందము, అటువంటి లక్షణములు కలిగిన వాడిని నేను. నాకు ఈ ఏది జాతి, నీతి, కులం, గోత్రం, నామం, రూపం, దేశం, కాలం ఇవి నాకు లేని లేవు అసలు. బ్రహ్మకు లేవు, నాకు లేవు అసలు. కాబట్టి అటువంటిది ఆభాసవాదం అంటే నాగా ఆభాస నాగా కనిపించడం, భాషించటం, ప్రకాశించటం, లాగా ఆభాస అంటే లాగా కనిపించటం. ఎలాగైతే ఈ చైతన్య స్వరూపము ఆత్మయందు, ఈ అంతఃకరణము మనస్సునందు ప్రతిబింబించి అతి చైతన్యం లాగా కనిపిస్తుంది, లాగా కనిపించడం ఆభాస. అలా లాగా కనిపించడమే గాని అది వాస్తవంగా అది కానే కాదు. అటువంటిది ఏదైతే ఉన్నదో అటువంటిది అది ఇలా ఈ వికృత రూపంతో కనిపిస్తూ ఉన్నది, ఇన్ని వర్షాలతో కనిపిస్తూ ఉన్నది ఈ ఉపాధి, జీవుడి యొక్క ఉపాధి. కానీ దానికి సత్యమైనది ఏమిటిది? బ్రహ్మ. బ్రహ్మ అంటే ఏంటి? సుప్రీం కాన్షియస్నెస్, అబ్సల్యూట్ కాన్షియస్నెస్. ఇంగ్లీష్ లో చెప్పుకోవాలంటే అంటే అబ్సల్యూట్ గా ఉన్నది, ఉన్నది ఉన్నది అంటే అది ఒక్కటే ఉన్నది, ఇంకోటి లేదు. దట్ ఈస్ అబ్సల్యూట్, టోటల్ అబ్సల్యూట్, ఇంకో రెండోది లేనే లేదు అని మ్యాథమెటిషియన్స్ బాగా అర్థమవుతుంది అది. కాబట్టి అటువంటి ఏదేమైతే ఉన్నదో, నిత్య శుద్ధ స్వరూపం ఏదైతే ఉన్నదో, ఈ జ్ఞాన స్వరూపం ఏదైతే ఉన్నదో అది బ్రహ్మ అని చెప్పారన్నమాట. కాబట్టి అటువంటి బ్రహ్మైవాహం అంటే దృశ్య వస్తువుకి ఈ నాకు దృశ్యములు అంటే వేద్యములు, మనం మొదట్లో చెప్పుకున్నాం కదా, వేద్యం అంటే తెలియబడేవి, చూడబడేవి ఏవైతే ఉన్నావో అవి నేను కాదు. ఈ చూడబడేవి నేను ఇప్పుడు నా కన్ను ఇదేంటంత
అందరినీ చూస్తుంది, కానీ అది అది కాదు. నేను చూస్తే దృశ్యపడేది ఈ దృశ్య ప్రపంచం నేను కాదు, బ్రహ్మైవాహం. చిన్మాత్ర విస్తారించ చిత్ శక్తి చేతనే విస్తరించబడింది. చిత్ శక్తి ఇక్కడ అన్నింటిలోనూ చిత్ శక్తియే ఉన్నది, ఆ చైతన్య శక్తియే ఉన్నది, కాన్షియస్నెస్ ఉన్నది. ద స్పిరిట్ ద పవర్ ఈస్ దేర్, దట్ ఈస్ చైతన్యం. ఇది కాబట్టి అటువంటి కాన్షియస్నెస్ ఏదైతే ఉన్నదో అది నేను, ఈ చైతన్యం ఏదైతే ఉన్నదో అది నేను, బ్రహ్మ యొక్క చైతన్యం ఏమైతే ఉన్నదో అది నేను. అందులో నో డౌట్ అండి, ఎవరికైనా అనుమానం ఉందండి? ఎందుకంటే అది చైతన్యం ఎప్పుడైతే తప్పుకున్నదో ఈ నేను నేను అనుకునే బాడీ ఉన్నది, కానీ ఎందుకు పనికిరాదు? ఒక్కదానికే ఒక్కదానికే పనికి వస్తుంది, ఏది దహన సంస్కారం చేయడానికి పనికి వస్తుంది. ఇంకా ఏ సంస్కారం చేయడానికి పనికి రాదు అసలు. ఈజ్ వెరీ నేచురల్. సో దేర్ ఇస్ సమ్ సుప్రీం కాన్షియస్నెస్, సుప్రీం పవర్, చైతన్యము, తెలివి ఏదైతే ఉండదో అది ఉండటం వల్లనే మనం ఇలా కూర్చున్నాం, మనం వింటున్నాం, మాట్లాడుతున్నాం, మనం ఏం చేసినా దాని వల్లనే. కానీ అది తప్పుకుంటే ఇది ఇది నేను కాదు, నేను నేను కానే కాదు. నేనెవరిని? ఆ చైతన్య స్వరూపుణ్ణి. బ్రహ్మైవాహం జగశ్చ సకలం చిన్మాత్ర విస్తారితం సర్వం చైతదవిద్యయా త్రిగుణయా అశేషం మయా కల్పితం. ఈ సర్వం మొత్తం కల్పించేది ఏదైతే ఉందో ఈ ప్రపంచంలో, నేను ఏదైతే చూస్తున్నానో నా చేత ఈ త్రిగుణాత్మకంగా కనిపిస్తున్నది, సత్వ రజస్తమో గుణములతో కూడినది ఏదైతే ఉన్నదో అది కనిపిస్తుంది. ఒక్కొక్క వస్తువులో సత్వగుణం అధికంగా ఉండొచ్చు, ఒక్కొక్క జీవుల్లో రజోగుణం అధికంగా ఉండొచ్చు, ఒక్కొక్క గుణంలో తమో గుణం అధికంగా ఉండొచ్చు, ఒక్కటి ఎందు మూడు సమానంగా కూడా ఉండొచ్చు. కానీ ఏదైనా ఈ త్రిగుణాత్మకం త్రిగుణాత్మకమైనది అది అటువంటిది నేను. అంతేగాని ఈ కనిపించేది, ఈ ప్రపంచంలో కనిపించేదంతా నేను కానే కాదు. నేనెవరిని? బ్రహ్మైవాహం, నేను బ్రహ్మస్వరూపుడునే అని. అటువంటి ఇత్థం యస్య దృఢామతి సుపతరే నిత్యే పరే నిర్మలే. ఆ పరే అంటే ఆ పరమమైన ధామమందు నిత్యం ఎల్లప్పుడూ ఉండితే, ఆ పరంధాముని యందు నిత్యం ఎవరైతే అటువంటి జ్ఞానముతో నివసిస్తూ ఉంటారో, ఆ డ్వెల్లింగ్ ప్లేస్, అటువంటి డ్వెల్లింగ్ ప్లేస్ లో ఎవరైతే ఉంటారో వారు, అటువంటి వారు నేను, అటువంటి వారు బ్రహ్మ, ఆ బ్రహ్మయే నేను, బ్రహ్మైవాహం. చండాలు అటువంటి జ్ఞానము కలిగిన వారు, ఎటువంటి జ్ఞానము? బ్రహ్మైవాహం అనే జ్ఞానము కలిగిన వారు. దాని బ్రహ్మైవాహం అనేప్పటికీ దానికి చాలా చాలా వివరణ ఇచ్చుకోవాలి. అటువంటి బ్రహ్మను నేను, ఇది లేకపోతే విల్ హ్యావ్ ఎ డౌట్, నేనెలా బ్రహ్మనయ్యానండి, నేనెలా బ్రహ్మనయ్యాను? వారు చారువాకులు ఒప్పుకోరు అసలు. కౌరు చెప్పేస్తున్నాడు ఇది బ్రహ్మైవాహం, కౌ పీవో హ్యాష్ భోజ్ కరువు అంటాడు, అంటే హ్యాపీగా తిను, హ్యాపీగా తిను, హ్యాపీగా తాగేసి ఎంజాయ్ ది లైఫ్, నీకు మళ్ళీ ఈ లైఫ్ వస్తుందో రాదు అని. వాట్ ఇస్ ది ఎంజాయ్మెంట్ అనేది కూడా వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే ఇది తాగటమే ఎంజాయ్మెంట్ అంటారు, తింటమే ఎంజాయ్మెంట్ అంటారు. ఓకే, ఈ పంచ జ్ఞానేంద్రియములకు ఏదైతే విషయాలు ఉన్నాయో అవి అనుభవించడమే హ్యాపీనెస్ అంటారు. కాబట్టి ఇలాగా అనేక మంది, కానీ ఇప్పుడు నేను ఎలా చెప్తున్నాను, అటువంటి ఆనందం పొందిన ఎవరైతే బ్రహ్మైవాహం, నేను బ్రహ్మనే అని ఎలాగా తెలుసుకుని, ఎలాగైతే ఇది అంతటా వ్యాపించి ఉన్నదో, అనేక వాదములతో చెప్పబడిందో, అవచ్ఛేదవాదం అని, ప్రతిబింబ ప్రతిబింబవాదం అని, ఆభాసవాదం అని, అని మహాత్ములు వీరు ఇందులో చెప్పింది. వారు ఒక్కొక్క చరిత్ర చాలా అద్భుతంగా ఉంటుంది, ఋషుల చరిత్ర. వారి శంకర భగవత్పాదాచార్యులు వారి యొక్క సాక్షాత్ అనుయాయులు వీరు.
సాక్షాత్ శిక్షణ దీనిలో కోటికి చెందిన వారు వారు అటువంటి వారు చెప్పడం జరిగింది మాట. అటువంటిది వీరు అన్ని విధములా ఆ ముగ్గురిని కలుపుకునే చెప్పేశారు శంకర పాదాచార్యులు వారు చెప్పిన తర్వాత శిష్యులు వారు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క వాళ్ళు ఉత్తర దేశంలో ఉన్నారా దక్షిణ దేశంలో ఉన్నారా తూర్పులో ఉన్నారా పశ్చిమలో ఉన్నారా అక్కడక్కడ ప్రభావాన్ని బట్టి వాళ్ళు ఇలా చెప్తే బాగా అర్థమవుతుంది అని చెప్పడం జరిగింది. కానీ ప్రథమాచార్యులు పూర్ణాచార్యులు ఎవరైతే ఉన్నారో వారు అన్ని విషయాలనే చెప్పారు. అన్ని విషయాలు మనం తెలుసుకోవటే మనం తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి అటువంటి ఎవరైతే చండాలు వారు జన్మత చండాలుడై ఉండొచ్చు, జన్మత చండాలుడై ఉండొచ్చు, కానీ జ్ఞానం చేత వారు ఇటువంటి నేను బ్రహ్మనే అనే జ్ఞానం పొందిన వారు చండాలుడైనప్పటికీ సతుద్విజుడైనప్పటికీ కూడా ఏది శిఖ సూత్రధారి అన్నారు. నేను వాడిన పాదం శంకర భగవత్పాదాచార్య వారు వాడారు శిఖ సూత్రధారి అయినప్పటికీ కూడా. శిఖం అంటే ఇక్కడ పిలక పెట్టుకోవటం అని వారికి శిఖ లేదు. శంకర భగవత్పాదాచార్య గారు సీట్ తీసేశారు. నేను బ్రాహ్మణుడు నా అహం బ్రాహ్మణ అన్నారు. ఆయనకి సూత్రం లేదండి. మీరు ఎక్కడైనా చూడొచ్చు అసలు ఈ శాస్త్రంలోనే రాయబడింది నేను నాహం బ్రాహ్మణ అన్నారు ఆయన. నాహం శిఖ సూత్రధారి, నేను శిఖ సూత్రధారిని కాదు. ఓం బ్రహ్మైవాహం శైవాహం, నేను అదిని నేను అదిని బ్రహ్మైవాహం. నేను నేను నువ్వు బ్రాహ్మణ అంటావా? బాబుజీ మహారాజ్ దగ్గర కూడా చాలా మంది ఇలా వచ్చేవారు. ఈయన అంటే చాలా మంది కోమటి బాబా అనేవారు. అంటే కోమట్లు అంటే వైశ్యులు, కోమటి గురువు అని ఇలాగా అంటే అక్కడ వారందరికీ చక్కగా అన్ని చెప్పి ఇలాగా మీరు చేస్తే వ్యాపారం బాగుంటుంది. వాళ్ళకి అలాగే జరిగిపోయింది, లక్షల లక్షలు లాభాలు వచ్చింది. వారు ఏది స్వామివారికి ఏమి విన్నవించి ఏది వారు చెప్పినట్టుగా ఎలా అయితే చేస్తారో వారికి లక్షల లక్షలు ఆదాయం అంతే. అటువంటిది తర్వాత ఇంకోటి ఏంటి, ఈయన మెస్మరిజం చేస్తారనేవారు. కొంతమంది మెస్మరిజం చేసే గురువు గారు అనేవారు. అంటే ఆ పట్టని ఇలా అంటే ఇలా ఒకటి ఎక్కడైతే భీమడోలు అనే విలేజ్ ఉండేది అక్కడ గుండుగోల దగ్గర, అక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు భీమడోళ్ళు. భీమ సుబ్బరాజు గారు అని మా పెద్దనాన్న గారు అవుతారు, ఆయన చాలా భక్తులు. అక్కడ భీమడోళ్ళు వచ్చేవారు వారి దగ్గరికి. వచ్చినప్పుడు అక్కడ సడన్ గా అసలు ఏమీ కారణం లేకుండా ఆ ఉన్న ఏదైతే బీడు ఉంటుందో అది అంటుకుని పోయేది, కాలి పగపగ పాడిపోతూ ఉండేది. వారు ఒక్కసారి అలా చూసేప్పటికీ అన్ని మళ్ళీ అది ఆగిపోయేది. కాబట్టి అది మహిమలు కలిగిన బాబా అనేవారు. ఇలాగ అనేక రకములుగా వారికి ఇది. అలాగే శంకర భగవత్పాదాచార్యులు వారికి కూడా అనేక విధములుగా అనేక ప్రాంతాల్లో అనేక విధములుగా పిలవటం జరిగింది అన్నమాట. కాబట్టి అటువంటిది. సో మళ్ళీ ఒకసారి ఏదైతే ఈ బ్రహ్మైవాహం అనే జ్ఞానాన్ని చెప్తున్నారు, ఈ జగత్తు కనిపించే జగత్ అంతా నా చేత నా యొక్క అజ్ఞానము చేతే తప్పుగా తెలుసుకోబడింది, తెలియ నా అజ్ఞానం చేత అవిద్య చేత తెలుసుకో ఇది వేరు వేరుగా ఉన్నది, వేరు వేరుగా ఇది వేరు ఇది వేరు ఇది వేరుగా ఉన్నది. అది ఆ చైతన్యం యొక్క స్ఫూర్తి ఆ చైతన్యం యొక్క విశేషం వల్లనే ఇంత విధిగా కనిపిస్తున్నది. ఆ ఏదైతే దానికి మూల కారణం అయితే ఉన్నదో అది బ్రహ్మ, ఆ బ్రహ్మ స్వరూపుణ్ణే నేను. ఈ దృశ్య వస్తు ప్రపంచం నేను కాదు. నేను ఈ నాకు జాతి నీతి కులం గోత్రం అవి ఇటువంటి ఏమీ లేవు.
జాయతే వర్ధతే పరిణమతే అపక్షీయతే వినశ్యతి అనే ఏడు షడ్ భావ వికారములు అయితే ఉన్నాయో, షడ్ భావ వికారములు అస్తి జాయతే వర్ధతే పరిణమతే వినశ్యతి అనే మనం ఏమనుకుంటున్నాము, దాన్ని శంకర భగవత్పాదాచార్యులు వారు ఇంకొక పదములతో చెప్పడం జరిగింది మాట. కాబట్టి అటువంటి షడ్ భావ వికారములు ఏవైతే ఉన్నావో అది నాకు లేవు, నేను నేను పుట్టాను, నేను న్యూ బోర్న్ గా ఉన్నాను, తర్వాత నేను బాలుడుగా ఉన్నాను, నేను తర్వాత కౌమార స్థితిలోకి వెళ్ళాను, తర్వాత యవన స్థితిలో ఉన్నాను, తర్వాత మళ్ళీ గార్హస్థ దశలో ప్రవేశించాను, తర్వాత జీర్ణ వయస్కుడిని అయిపోయాను అనే ఈ షడ్ భావ వికారములు ఏవైతే ఉన్నావో అవి నాకు లేవు. అసలు నేను నాకు వికారమే లేదు. బాగేమనేవారు నిత్యము నవయవనము నాది అనేవారు. నేను ఎల్లప్పుడు నవయవనంలోనే ఉంటాను, నేను యవ్వనుడుగా ఉంటాను నేను ఇప్పుడు. కాబట్టి అటువంటి స్థితి అది బ్రహ్మస్థితి. కాబట్టి దానిని మనం అలా అలా తెలుసుకున్న వారు ఎవరైతే, అలా అనుభవించిన వారు ఎవరైతే ఉన్నారో వారు చండాలుడైనప్పటికీ కూడా సతుద్విజుడైనప్పుడు కూడా వారు నాకు గురుతుల్యులు, నేను నమస్కరిస్తాను అని. ఇది నా మనీషా మమ, మనీష అంటే నిశ్చయ జ్ఞానము, మై కన్ఫర్మ్డ్ నాలెడ్జ్, అన్వేవరింగ్ నాలెడ్జ్ అని. అవునా కాదా అనేది లేదు, అన్వేవరింగ్, అటు ఇటు వెళ్ళిపోయేదేం కాదు. అటువంటి మనీష, అటువంటి నిశ్చయ జ్ఞానము కలిగించేది ఏదైతే ఉన్నదో అటువంటి ఈ పంచకము. ఈ పంచకం ఏం చెప్తుంది? నీ నిశ్చయ జ్ఞానాన్ని చెప్తూ ఉన్నది. అటువంటి నిశ్చయమైన జ్ఞానం మనీష అంటే, మనీష అంటే బుద్ధి అని కూడా అర్థం ఉంటుంది, మనీష అంటే బ్రెయిన్ అని కూడా అర్థం ఉంది. కాబట్టి అటువంటి జ్ఞానము కలిగిన వారు, నిశ్చయమైన జ్ఞానము కలిగిన వారు ఎవరైతే, అది నా నిశ్చయ జ్ఞానము అని చెప్పారు పరమాచార్యులు. కాబట్టి అటువంటి మొదటి శ్లోకంలో శైవాహం అనేది ఏదైతే నిశ్చయ జ్ఞానము, రెండవ శ్లోకంలో మొదటి శ్లోకంలో ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యాన్ని గురించి వివరించడం జరిగింది. ఇది ఈరోజు రెండవ శ్లోకములో అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యాన్ని గురించి వివరించడం జరిగింది. రేపు మూడవ శ్లోకములో తత్వమసి, నువ్వు అది అయి ఉన్నావు అని అనేక విధములతోటి మనకి చక్కగా అర్థమయ్యేలాగా చెప్పుకుంటూ వస్తారన్నమాట. అటువంటి జ్ఞానిని మనం దీన్ని నిరంతరం మనం ప్రతిరోజు ఒకసారైనా చదువుకోవాలండి. మనం మరుపు చాలా సహజం మానవుడికి, కానీ ఇది మన యొక్క నిజ స్థితి, మన యొక్క నిజ రూపాన్ని అక్కడ మనకి బోధిస్తున్నారు పరమ గురువులు. గురుబోధాది స్వామివారి, స్వామి యొక్క బోధాది. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని మనం అంటే కోడి భాషలో చెప్పారు, వారు చెప్పినట్టు కానీ వారు ఏం చెప్తారు, కోడి భాషలో చెప్పారు. ఆ కోడి భాషను మనం అంటే ఎందుకు కోడి భాష చెప్పవలసి వచ్చింది? అది సులభంగా మనం మననం చేయటానికి, సులభంగా చదువుకోవటానికి, సులభంగా చెప్పుకోవటానికి, సులభంగా అనుకోవటానికి ఏదైతుందో అది కోడి భాష, అదే శాస్త్రీయ భాష, అదే దాన్ని శ్లోకము అన్నారు, కారకము అన్నారు. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని మనకి ప్రసాదించి సద్గురుదేవులు మనని ఆశీర్వదించవలసిందని ప్రార్థిస్తూ, హరి ఓం సహనావవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు, మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి, హరి ఓం.